23వ శ్లోకం. ఓం తత్సదిత నిర్దేశ బ్రాహ్మణ త్రివిధ స్మృత బ్రాహ్మణాశ్యాన వేదాశ యజ్ఞాశ్యవీతపుర. ఓం పరమపురుషునికి సూచన తత్ ఆది సత్ శాశ్వతం ఇతి అని నిర్దేశ సూచన. బ్రహ్మణ దేవదేవునకు త్రివిధ మూడు విధములైన స్మృత భావించబడింది. బ్రాహ్మణ బ్రాహ్మణులు, తేన దానితో, వేదాశ వేద గ్రంథాలు కూడా, యజ్ఞాశ యజ్ఞాలు కూడా విహిత ఉపయోగింపబడినవి. పురా భూతకాలంలో సృష్టి ఆరంభం నుంచి ఓం తత్సత్ అని మూడు పదములు పరతత్వాన్ని సూచించుటకు వాడబడినవి. వేదమంత్రాన్ని ఉచ్చరించేప్పుడు పరబ్రహ్మ ప్రీతి అర్థం యజ్ఞములు చేయనప్పుడు ఈ మూడు సంజ్ఞాపదములు బ్రాహ్మణులచే ఉపయోగింపబడుతుండేది. సృష్టి ప్రారంభం నుండి ఓం తత్సత్ అని మూడు పదములు పరతత్వాన్ని సూచించుటకు వాడబడినవి. వేదమంత్రాన్ని ఉచ్చరించినప్పుడు పరబ్రహ్మ ప్రీతి కోసం యజ్ఞాచరణ చేయనప్పుడు ఈ మూడు సంజ్ఞాపదములు బ్రాహ్మణులచే ఉపయోగింపబడుచుండేటివి. తాత్పర్యం తపస్సు, యజ్ఞము, దానము, ఆహారము సాత్విక రాజస్సు తామస మూడు రకములని ఇప్పటి వరకు చెప్పబడింది. ఆ విధంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ తరగతికి చెందిన అవి మూడు గుణములచే బద్ధమైనటివి, మలినపూర్ణమైనటివి. అట్టి కర్మలు నిత్యుడు భగవంతుడి పరమైనప్పుడు ఆధ్యాత్మిక పురోగతికి దోహదములు. శాస్త్ర నిర్దేశములను అట్టి ప్రయోజనమే సూచింపబడింది. ఓం తత్సత్ అనే మూడు పదములు ముఖ్యంగా పరతత్వమైన దేవదేవుణ్ణి సూచించును. ఇక వాళ్ళ ఓం అనేది వేదమంత్రములందు కనిపించును. శాస్త్ర నియమాల్ని అనుసరించని వాడు పరతత్వాన్ని పొందలేడు. ఒకవేళ అతడు తాత్కాలిక లాభాన్ని పొందినా జీవిత అంతిమ ఫలాన్ని సాధించలేడు. సారాంశం ఏమనగా దానము, యజ్ఞము, తపస్సు సత్వగుణమునందే ఆచరించవలము. రజతమగుణములను చేయబడి కార్యములు గుణహీనములై ఉండను. ఇక ఓం తత్సత్తను మూడు పదాలు భగవంతుని పవిత్ర నామంతో సంయుక్తముగా వాడబడి ఓం తద్విష్ణు అనగా వేద మంత్రాలు కానీ భగవన్ నామం కానీ ఉచ్చరింపబడినప్పుడు తొలుత ఓంకారము జత చేయబడి దేన్నైనా వేదమంత్రం అనడానికి ఇది సూచన. పదాలు వేదమంత్రం నుంచే గ్రహింపడి ఓం ఇత్యేతద్ బ్రహ్మణం నేదిస్తున్నామ ఋగ్వేద మంత్రం ఓంకారమును తత్వం అసి తత్ అనే పదాన్ని సదేవ సౌమ్య చాంద్యోగోపనిషత్తు మంత్రమే సత్ అనే పదాన్ని సూచించినది. ఆ మూడిటి కలయికే ఓం తత్ సత్. తొలిజీవుడైన బ్రహ్మదేవుడు పూర్వము యజ్ఞము చేసినప్పుడు దేవదేవుని మూడు పదములతో సూచించారు. అదే నియమం పరంపరముగా ఆచరింపబడుతూ వచ్చుచున్నది. ఓం తత్సత్ మంత్రాన్ని గొప్ప ప్రాధాన్యం కలదు. ఏకరమైన ఓం తత్సత్ కృష్ణ భగవంతుడి నిమిత్తం కొరకే చేయమని భగవద్గీత ఉపదేశించినది. కనుక ఎవరైనా ఈ మూడు పదాలతో కూడి దానము తపస్సు యజ్ఞము చేసించు కృష్ణ చైతన్యమునందు ఉన్నవాడే అగును. మనిషిని భగవద్ధామం తిరుగు చేర్చు ఆధ్యాత్మిక కర్మలను శాస్త్రీయముగా చేయ విధానమే కృష్ణ చైతన్యము. అట్టి దివ్య మార్గంలో ఉండుట ఎప్పుడు శక్తి వృధా కాదాలదు. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాఖయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయం దదాతి స్వపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరవభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పదాలు ఒకటి వచ్చి భగవన్ నామం కృష్ణ రామ విష్ణు ఇట్లాంటివి, రెండోది తత్వం రామ అనే పదాలు వాడతాము, పరతత్వం ఒక రకంగా దేవుడు దేవుడు అన్నట్లయితే మనకి అంత సృష్టించిన వాడు, అంత పోషించేటువంటి వాడు, అంత లయం చేసేటువంటి వాడు. మనం కృష్ణ రామ అంటే సార్ నా పేరు కూడా రామారావు సార్ అంటారు. అది రామకృష్ణ అనే శబ్దం ఎంతో పవర్ఫుల్, కానీ మనుషులందరికీ ఏదో పేర్లు ఉంటాయి. కానీ జనాలకి మామూలుగా రామకృష్ణ అంటే అది ఇట్లా మనం గురువుల దగ్గర నుంచి ఇప్పుడు వీళ్ళంతా మందిరంలో చేరి ఏమి చేస్తున్నారంటే, ముందర ఎవరిని అసలు వచ్చి మందిరంలో చేరతారా అని. మామూలుగా పెద్ద పెద్ద సంసారంలో పుట్టిన ప్రతివాడు కూడా అతుక్కుని ఆడుతూ ఉంటాడు ఎవరికో ఒకరు. మేము చాలా మందిని అడుగుతూ ఉంటాం ఏమైంది పెళ్ళి అయింది అని చెప్పి, అయింది సార్ అంటాడు, పలానా పలానా నా భార్య సార్ అంటాడు. ఎవరో మనకు ముక్కుమో అని తెలియదు మనకి, మనం పుట్టింది ఎక్కడ, వాళ్ళు పుట్టింది ఎక్కడ, వాళ్ళు ఎవరు ఏంది. కానీ బద్ధ జీవితం అంటే ఈ సంసారం మనం దేవుడు అంత గొప్పవాడు మన వెనకాల కంటి రెప్పలాగా మన వెనకాల వస్తూ ఉంటాడు, అన్నీ చూసుకున్నాడు. ఆయన అంటే మనకి పట్టింపులా, ముక్కు మంది వెళ్ళి అనిపిస్తుంది పెళ్లి చేసుకుని మా సార్ మనసులు కలిసాయా లేదా లేదా ఎన్నాళ్ళు కలిసి బతుకుతాం, తర్వాత మనల్ని ఎంత సతాయిస్తుంది ఇబ్బంది పెడుతుంది ఎన్ని అంతే కదా మనుషులు. నేను భగవంతుడికి చేసే అవకాశం కాదు. పాయింట్ వచ్చి కృష్ణ రామ అనే శబ్దాలు వాడతాం, మనకి అంత నేర్చుకునేదాకా ఆ శబ్దానికి విలువ తెలియదు మనకి. ఎందుకంటే మందిరంలో వచ్చి కొంతమంది చేస్తాడు, లేదా కొంతమంది డబ్బులు ఖర్చు సంపాదించి వాళ్ళు దాన్ని జాగ్రత్తగా వాళ్ళు చేయగలిగినంత మందిరంలో ఖర్చు పెడుతూ ఉంటారు. మామూలు మనుషులంతా కూడా అక్కడ ఇక్కడ సంపాదించుకొని పెళ్ళం బిడ్డల మీద ఖర్చు పెడుతూ ఉంటారు. కొంతమంది అక్కడ ఇక్కడ సంపాదించి కష్టపడి వాళ్ళు వాళ్ళకి తోచిన విధంగా ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ ఎవరికైతే స్పష్టంగా విషయాలు తెలుస్తాయో, ఈ ఖాళీ చేతులతో వస్తాము, మనం ఖాళీ చేతులతో పోతాము, కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిందంతా దేవుడు, అదంతా చెందేది దేవుడికి, కాబట్టి మనం పోయే లోపల అంటే చనిపోయిన తర్వాత వింటే స్టోరీ ఉంది భక్తి సిద్ధాంత మహారాజు చెప్పారు. ఒక ఆయనకి దేవుడు ఎంత ఏం సమయం దేవుడికి రోజు పూలు కొనిచ్చి పళ్ళు కొనిచ్చి అదే మేమే తినచ్చు కదా, మధ్యలో అక్కడే బొమ్మని పెట్టి బొమ్మని పెట్టి రోజు దేవుడు దేవుడు అని చెప్పి చేస్తాడు మేమే. ఆయన ఎప్పుడు పట్టించుకునేవాడు కాదు, ఎంత జనాలంతా తిన్న దొరక్క లేదా అర్థం కాక ఏడు పట్టి అది చేస్తూ ఉంటారు. నేను పెద్ద హేతువాదిని, నాకు ఏమి చేయాల్సిన అవసరం ఉంది. చాలామంది దేవుడికి రకరకాల పూజలు చేస్తారు, వాళ్ళ పరిస్థితి ఏమైనా మారుతుందా ఏంది, అంటే అట్లా ఏదో చేసుకుంటూ పోతూ ఉంటారు. అంటే నాకు ఈ రకంగా నేను గుడ్డిగా ఏం చేసుకుంటూ పోవాలా అని చెప్పి ఆయన నేను పక్కన పడేశాడు. పక్కన పడేసి ఆయన అన్నీ కూడా తనకి తోచినట్టుగానే మామూలుగా అందరిలాగే ఆయన పూలు కొని ఎవరికైతే అతనికి ప్రేమ ఉంది ఆయన దగ్గరికి వెళ్ళి రోజు ఈరోజు సంపంగి పూలు కొని, ఈరోజు మల్లె పూలు కొని, చామంతి పూలు కొని, గులాబీ పూలు కొని రోజు జాగ్రత్తగా తన భార్యకి తీసుకెళ్ళిస్తున్నాడు. కానీ సత్సంగంలో ఇట్లాంటి విషయాలు వింటూ ఉండేవాడు. నువ్వు జీవితంలో ఎవరికి ఎంత ఇచ్చినా కూడా వాళ్ళు నువ్వు సుఖపెట్టలేవయా, ఎంత ఎత్తిచ్చినా కూడా అది దొరికేటువంటి సంబంధం కాదు, అది ఇంకా వచ్చే జంలో ఏముంటుందా, ఈ పనులన్నిటికీ వచ్చే జంపు. కాబట్టి నువ్వు ఆత్మను తెలుసుకుని దేవుడి కోసం చేయడం అలవాటు చేసుకో. కానీ ఆయన మనసప్పుడు ఆత్మని ఎవరు చూశారు, ఇంక దేవుడిని ఎవరు చూశారు చెప్పాను. ఆయన వినేవాడు, తర్వాత వదిలేసి ఆయన చేసుకునేది చేసుకుంటే ఉంటాయి. ఒకసారి ఆయన తీసుకెళ్తా అంటే మంచి సంపంగి పూల పొట్లం ఆయన తీసుకెళ్తుంటే పెద్దగా గాలి వచ్చేసి ఆ పూలు కాస్త నీళ్ళలో పడిపోయింది, నీళ్ళలో పడిపోయి కొట్టుకుపోతుంది పోతుంటే ఆయన అప్పుడు గుర్తొచ్చింది, వాడేవాడు ఇమ్మన్నాడు ఇమ్మన్నాడు ఇప్పుడు ఎట్ట నా చేయి దాటిపోయింది, ఇది గోవింద ఆయన అని గోవిందుడికి నీళ్ళలో పడిపోయిన పూల్ని ఆయన ఏమన్నాడు గోవింద ఆయన ఇప్పుడు సత్సంగం గుర్తొచ్చింది ఆయనకి. చేతిలో ఉన్నంత వరకు ఆ పెళ్ళానికి ఎలా ఇది ఎలా అయింది, దానివల్ల ఆమె నవ్వడం ఈయన కొంత సంతోషం కలగడం ఇటంతా, ఇప్పుడు ఎట్లాగో ఆమెకి ఇచ్చే అవకాశం లేదు, తెచ్చుకునే అవకాశం లేదు, పోతుంటే తమాషా పట్టించాడు అనమాట. ఆ స్వామి చెప్పే విషయాలకి తమాషా గోవిందని నేను ఆ తర్వాత ఆయన చనిపోతాడు, మనుషుల ముందు ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ యమరాజు దగ్గరికి పోయింది. యమరాజు దగ్గర పోయింది సార్, వీడంతా కూడా మోహ మమతుల్లోనే ఈ పెళ్ళాం బిడ్డల కోసమే ఇతను ఆత్మను తెలుసుకుని తన కళ్యాణం కోసం లేదా భగవంతుడి ప్రీతి కోసం ఒక పని కూడా చేయలేదు అంటే అంత లిస్ట్ అంతా చూసి ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు లిస్టులు ఎత్తికినా కూడా కానీ ఒకరోజు పొరపాటును చేయి జారిపోతే గోవింద అంతా ఎగతాళి చేసినట్టుగా గోవింద అన్నాడు ఆ పూల కోసం. అప్పుడు యమరాజు అంటాడు, ఇది మంచి పైనా కాదా, దీనికి ఏమైనా ఫలితం ఇవ్వాలి, నాకేం అర్థం కావట్లేదు ఇది, ఎందుకంటే అతను ఎగతాళి పట్టించింది ఏదైనా జ్ఞానం మీద పడిపోయింది అనుకోండి. అట్లా ఇంకో స్టోరీ అండి, ఒక వ్యాపారస్తుడు పెద్ద పిసినారు ఆయన, వాళ్ళు స్వాములపై చదువుతూ ఉంటారు, అయ్యా దేవుడు నీకు చాలా ఇస్తున్నాడు అని కొద్దిగా దాని కొద్దిగా దేవుడికి ఇస్తాను, ఆయనకి దేవుళ్ళే పాడలేదని మీకు అంత. ఒకసారి ఇట్లాగే పెద్ద తుఫాన్ కాలు వచ్చి ఆయన బయట అమ్మడానికి బొరుగులు వస్తా ఉంటే అది కాస్త నేలపాలి. అప్పుడు ఆయన అంటే నువ్వు పోయిందా నేల మట్టిలో కలిసిపోయిన పొరుగులకి ఆయన నడిపోయింది ఆయన మాట. మనసు చనిపోయినప్పుడు వాళ్ళు ఇచ్చిన అయిపోయినా కూడా అది దేవుడికి పోతుంది. బతుకున్నప్పుడు మనం మంచి చేత చేసుకున్నది లేదంటే దేవుడికి ఇచ్చినది. చనిపోయిన తర్వాత అంటారు అంతా అక్కడే వదిలేసి వచ్చా కదా సర్దీదే కదా అదే నువ్వు ఇచ్చాయని అది చెప్పింది ఇలా కదా. అందుకే యమరాజుకి అక్కడేం చేయాలి అర్థం కాదా, వీడు పూలు నీళ్ళలో పడి పారిపోతుంటే గోవిందాయన అన్నాడు గోవిందనిపిస్తున్నాయి మీకు. ఇది నిజానికి శాస్త్రాన్ని అవహేళన చేసినట్టు తర్వాత ఏదైనా మట్టి పాలైన దాన్ని దేవుడికి వెళ్ళి ఒక శ్రద్ధగా తీసుకొచ్చి దేవుడు ఎగిరిస్తే కదా. ఇది యమరాజు ఏం చేయాలని తెలియదా అన్నాడు. సరే మనం బ్రహ్మదేవుడి దగ్గరికి పోదాం, మనకంటే పెద్ద ఆయన, ఆయన దగ్గరికి ఆయన కూడా నేను మంచిగా కావాలని చేసిందేం లేదు, సరిగ్గా చేసిందేం లేదు, అంత పాడేది తీసుకెళ్ళి అట్లా. ఇంకోటి ఏదో కూడా ఉంది, ఒక భార్య దగ్గర పిల్లలు లేదు, వాళ్ళ బ్రాహ్మణుడి దగ్గరికి పోయినారు. సార్ కాపురం చేస్తే 10 ఏళ్ళు అయింది పిల్లగా లేదు, ఏం పూజ చేస్తుంది సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఈ రోజు చక్కటి అరటి పండు, మంచి అరటి పండు, బొద్దుగా ఉండే అరటి పండు బాగా పండింది. రోజు ఒక 4 రోజులు దేవుడి దగ్గర ఇవ్వను నీకు అంటే. పిచ్చినారాయణ వల్ల ఏం చేస్తాడు, ఈయన పూజారి ఆయన దేవుడికి అరటి పండు పెడమని చెప్పి కొద్దిగా చోటలు పడిపోయింది, కొద్దిగా కొద్దిగా నలిగిపోయింది అరటి పండు. ఆయన చెప్పి నేను మర్చిపోయి అంటే డబ్బులు మిగుల్చుకోవాలా మళ్ళీ సంతానం కోసం అరటి పండు కొడితే మదీనలో ఇచ్చిరా పోయి రోజు అట్ట ఇట ఎక్కడైనా మిగిలిపోయిన అరటి పండు ఉంటే కనుక్కడే దేవుడి దగ్గర చూస్తాను. నిజంగా కొనాలి పిల్లాడు పెట్టాడు, పిల్లాడి మీద కాళ్ళు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చేటువంటి పిల్లాడు. ఇది ఆయన దేవుడు కట్టాడు, దేవుడు చేశాడు, ఆయన చేసుకుంది కదా. నేను బ్రహ్మదేవుడి దగ్గరికి పోయినాడు యమరాజు. ఇటైంది ఇంకేం చేయాలంటే బ్రహ్మదేవుడు అంటే ఎంత తమాష ఏమైనా ధర్మమే ఉంది నాకేం తెలియదు. అది కూడా ఒక విధంగా పాపమే అది బ్రహ్మదేవుడు వచ్చింది వాడు పాపం. దేవుడు కూడా తమాష పడిచ్చాడు వాడు మంచి మంచి అన్ని పెళ్ళం కోసం చేసుకునేస్తే అంటే వీడిని దండించాలి సేవ కాదు. కానీ దేవుడు ఎట్లా ఆలోచిస్తాడు కూడా తెలియదు అని. ఇంకా యమరాజు బ్రహ్మదేవుడు వాడి ఇద్దరికి అర్థం కాక చెరువు శివుడు నాడు 24 గంటలు ధ్యానం చేస్తాం అంటాడు. ఆయన గురించి ఎక్స్ప్లెనేషన్ ఆయన సరిగ్గా వేయగలను అని చెప్పి ఇద్దరు కలిసి శివుడి దగ్గరికి వెళ్ళాడు. నేను కూడా ఎప్పుడు ఇట్టని కేసు ఎప్పుడు వెళ్ళా భక్తుల కేసులు చాలానే ఉన్నాను. ఒకసారి చేశాను 10 సార్లు ఇటు పాడైపోయింది వచ్చేది గోవిందని దాని భక్తులు అట్లా చెప్పగలను. 10 నేను కూడా వస్తా నారాయణని అడుగుదాం విష్ణుమూర్తిని అడుగుదాం అని చెప్పి రాజు బ్రహ్మదేవుడు శివుడు అందరు కలిసి ఆ వైకుంఠానికి పోయినాడు. వైకుంఠానికి అక్కడ శాంతాకారం భుజగజయనం కమలనయనం పద్మనాభం సురేషం లక్ష్మి అంటే అక్కడ ఆ దృశ్యం అక్కడ ఆయన చక్కటి వాతావరణంలో లక్ష్మీదేవి నారాయణకి పాద సేవ చేస్తూ ఉంటే వీళ్ళంతా లోపలి అందరూ వీడిని తీసుకుని పూలు పారేసినాడు వాడు ఆత్మ. ఆయన పట్టుకుని తీసుకెళ్ళారు ఒకరి దగ్గర అందరు కలిసి చేరారు. ఆయన అన్నారు ఇది విషయం, దీనికి ఏం చేయడం న్యాయం అవుతుంది ఇతను చేసిన పనికి మాకేం అర్థం కాలేదు అంటే ఆయన అంటాడు అయ్యా గోవింద అన్నం శాస్త్రాల్లో ఎంత గొప్ప విషయం చెప్పబడింది చూడండి. ఈ వ్యక్తి జీవితంలో ఒకసారి గోవింద అన్నాడు, ఆయన్ని యమరాజు బ్రహ్మదేవుడు శివుడు అంతా కలిసి చక్కగా తీసుకొచ్చి వైకుంఠానికి తీసుకొని వదిలి పెట్టుకోండి నేను ఇక్కడ అని చెప్పి నారాయణ అంటాడు. భగవంతుడు అంత దయగలవాడు. ఇదంతా వింటుంటే ఆ వ్యక్తికి అర్థమైంది. ఆ తర్వాత అతను మళ్ళీ జన్మెచ్చినప్పుడు చక్కగా జీవితం అంతా కూడా జాగ్రత్తగా శ్రద్ధగా నమ్మకంగా భగవంతుడు సేవలు చేసుకుంటూ ఆనందాన్ని పొందుతూ తన జీవితాన్ని గడుపుతున్నాడు. బట్ పాయింట్ వచ్చి కృష్ణ రామ అనే శబ్దాలు ఎంతో శక్తివంతమైనటువంటివి, ఎంతో పవిత్రమైనటువంటివి, ఏ మనిషిని కూడా అవి ఉద్ధరించగలవు. కానీ మనకి వివరణ ఇస్తే తప్ప మనకు అర్థం కాదు విషయం కదా. ఇది వీళ్ళు ఈ పుస్తకాలు చదివి ఈ ప్రవచనాలు విని వాళ్ళు కొద్దిగా ఇళ్లలో ఉంటూ వాళ్ళు ఇచ్చేస్తూ ఇన్ని మెల్లిగా అంతా కూడా అనుభవంతో అనుభవం పడినప్పుడు మనం రిస్క్ తీసుకోగలుగుతాం. ఎవరు రిస్క్ తీసుకుంటారు? మామూలుగా ఆయా దేవుని నేను కాపాడుతా దూకమే అంటే నమ్మకం ఉండాలి కదా మనిషి. కానీ ఎవరైతే కొద్దిగా ముందు బుద్ధితో వాళ్ళు చదివి దేవుడు కాపాడలేకపోతే నేనేం చేసుకోగలను, కాబట్టి దేవుడి పేరు మీద రిస్క్ తీసుకోవడం లేదు. ఇది తర్వాత మనం కొన్నాళ్ళు బతుకుతారంగా రిస్క్ తీసుకుంటే అది రిస్క్ ఏం కాదు, దేవుడు మనం పూర్లో పెట్టుకున్నట్టుగా చూస్తున్నాడు. అప్పుడు ఇంకా మనం ఇంకా పెద్ద రిస్కులు కూడా తీసుకోవడానికి తయారవుతుంది. అట్లా వచ్చి మెల్లిగా మామూలుగా 24 గంటలు మందిరంలో జీవితం గడపగలగడం, చక్కగా వైకుంఠంలో బతికినట్టు ప్రభుపాదం అన్నారు. వైష్ణవ ఆలయాలు ఈ భూమి మీద అవి రాయబారుల యొక్క కార్యాలయాలు కదా, ఎంబసీ అంటారు. ఎంబసీ మీరు అప్పుడప్పుడు వింటూ ఉంటారు వీళ్ళ పేర్లు. స్నోడెన్ పేరు విన్నారు ఎవరన్నా? స్నోడెన్ ఈ స్నోడెన్ ఇట్స్ గుడ్ యూ డోంట్ నో హిమ్ దట్ షోస్ దట్ యు ఆర్ నాట్ వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ రీడింగ్ న్యూస్ పేపర్ నవండి. సో స్నోడెన్ ఆయన ఆయన హ్యాకర్. హ్యాకర్ అంటే మామూలుగా ఈ కంప్యూటర్లో ప్రతి మనిషి తన వ్యక్తిగత విషయాలు, తన కాన్ఫిడెంట్ విషయాలు మన కంప్యూటర్లో డాక్యుమెంట్స్ చేయాలి. కానీ స్నోడెన్ ఎంత ఎక్స్పర్ట్ అంటే ఆయన ప్రపంచం ఒక చోటు ఉండి ఎక్కడెక్కడ వాళ్ళ అకౌంట్లను కూడా ఆయన అమెరికన్ గవర్నమెంట్ మోస్ట్ సీక్రెట్ మిలిటరీ ఇచ్చింది ఆయన మొత్తం బయట పెట్టేసి. వికీలీక్స్ అని కూడా అంటారు, అవి కూడా వింటూ ఉంటారు. వికీలీక్స్ ప్రపంచంలో దేశాది నేతలు, పెద్ద పెద్ద దేశాలు ఏ రకంగా వాళ్ళు పైకి పెద్ద మనుషులాగా ఉంటాం, నిజానికి వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం అందరినీ ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, అవన్నీ కూడా ఎక్స్పోజ్ చేశాడు ఈ స్నోడెన్. దానివల్ల అమెరికా గవర్నమెంట్ డెమోక్రసీ అంటూ వాళ్ళు ఏ రకంగా అన్ని దేశాల మీద వాళ్ళు నిఘు చర్యలు చేపడుతున్నారు అది కాస్తే ఈ స్నోడెన్. ఆయన అమెరికన్ కానీ ఆయన తన ప్రాణానికి కూడా భయపడకుండా, ఇది పెద్ద మనుషులు చేసేటువంటి పని, ఇది పెద్ద పెద్ద దేశాల వాళ్ళు బయటికి ఇట్లా కనపడతాం అని చెప్పి ఆయన మొత్తం బయట పెట్టేస్తాడు వాళ్ళ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అంటే. అప్పుడు అందరి ముందు తలవంపుల్లాగా తయారవుతుంది వీళ్ళందరికీ, అమెరికా ప్రెసిడెంట్కి, అమెరికాకి. సో వాళ్ళంతా కూడా ఆయన్ని మోస్ట్ వాంటెడ్ పర్సన్. కానీ ఆయన ఏం చేశాడు, పోయి స్విట్జర్లాండ్ ఎక్కడో ఎంబసీలో ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ ఆయన ఆశ్రయం తీసుకున్నాడు. ఎవరైనా ఎంబసీలో ఉంటే అతను ఏ దేశానికి చెందినవాడు కాదు మామూలు చట్టాలు. ఇప్పుడు ఎవరన్నా పలానా వ్యక్తికి ఒక ఎంబసీ తలదాచుకోవడానికి ఆశ్రయం ఇస్తుంటారు, వాళ్ళు బలవంతం చేయడం కానీ దాడి చేయడానికి లేదు. ఎందుకంటే ఎంబసీ అనేది వాళ్ళ దేశ గౌరవించాలి ఆ చట్టాలు. అంటే ఈ స్నోడెన్ అయినా అట్లా ఆయన తలదాతారు. దానివల్ల అమెరికా కావాలంటే ఏ దేశానికైనా ఏమైనా కూడా చేయగలదు. కానీ అంతర్జాతీయ చట్టాల అనుసారం, ఐక్యరాజ్యం చట్టాల అనుసారం, అంటే ఎవరి జ్ఞానం ఇప్పుడు అమెరికా టక్నో అని కాల్చిపోయారు అనుకోవచ్చు. కానీ ప్రతి మనిషికి బెనిఫిట్ అవుతాడు. వాస్తవం ఏంది కదా, ఒక పెద్ద దేశం కావచ్చు, ఈయన ఒక వ్యక్తి కావచ్చు, ఒక దేశం ముందు ఒక వ్యక్తి అంట అందని ఎత్తిపారేచ్చు. కానీ చట్టం అనేది ఉంటుంది, అన్ని న్యాయాన్ని విచారించేదాకా. కాబట్టి ఇటువంటి ఒక చట్టం చేశాడు. కానీ 80లో తలదాచుకున్నట్టయితే విషయాలన్నీ తెలియదాకా ఎంత గవర్నమెంట్ అనేది బలవంతం చేసి తీసుకెళ్ళడానికి లేదు. కట్టున్నాడని ఇప్పుడు అట్లా ఆయన సురక్షితంగానే ఉన్నాడు. అంత పవర్ఫుల్ కంట్రీ ఆయన పట్టుకోవాలని చూస్తున్నాడు కదా. ఈ చెప్పడం ఒక ఉద్దేశం, ఈ ప్రభుపాద ఆయన ఈ గీతా భాగవతం విషయాలు రాస్తూ ఈ భూమి మీద వైష్ణవ ఆలయాలు అనేటువంటి అది భగవంతుడి లోకానికి ఎంబసీ లాంటివి. ఎంబసీ అంటే ఇక్కడ ఎంత మాయ, ఇక్కడ ఎన్ని అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు. కానీ ఎప్పుడైతే మీరు ఒక వైష్ణవ ఆలయంలోకి వస్తారో అక్కడుండే వాతావరణం వల్ల ఈ ప్రభావాలన్నీ మీ మీదే ఉండవు. ఇప్పుడు మనం మందిరంలో ఉంటున్నాం, మందిరం వైకుంఠంలో లాగా ఇక్కడ టీ కాఫీ లేవు. అందరూ కూడా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, చిన్న పెద్ద, ఆయన చదువుకున్నాడు, ఆయన చదువుకోలేదు, ఇవన్నీ పట్టించుకోకుండా అందరూ కూడా కలిసి తగ్గ దేవుడు సేవలు చేసుకుంటాం. బయటంతా కూడా ఎక్స్ప్లాయిటేషన్. కానీ ఎప్పుడైతే తెలుసుకోవాలి, ఎందుకంటే మనం భగవంతుడు భక్తి చేస్తున్నప్పుడు మన దగ్గర ఉన్న యోగ్యతలు ఉంటే ఇతరులకు ఎలా సహాయం చేయాలా, ఇతరులు మనం ఎలా కాపాడాలి, వాతావరణం భగవంతుడు ఎలా అందరినీ కాపాడుతాడు. భక్తులు కూడా వాళ్ళు ఎదుగుతూ ఉంటే వాళ్ళ యొక్క కంపాషన్, కైండ్నెస్, వాళ్ళ యొక్క జాలి దయ అనేది, డబ్బులు ఉన్న వాళ్ళని అందరూ గౌరవిస్తూ ఉంటారు, డబ్బు లేకపోయినా కూడా భక్తులు అనేటువంటి పాపం ఏం కర్మ చేస్తాం మనం, అతనికి ఎలా తిరిగా మనం సహాయం చేసి ప్రశాంతంగా బతికేట్ చేయాలి. అటు ఆయన వైష్ణవ ఆలయాల్ని భగవంతుని రాజ్యానికి దూతావాసాలు ఆయన వర్ణించాడు. ఆయన అట్లా రామకృష్ణ అనే శబ్దాలు చాలా పవర్ఫుల్. కానీ ఎప్పటిదాకా మనం దీని గురించి వివరణ పూర్తిగా వినం, మనకి వీటి విలువ తెలియకుంటుంది. అదే పరతత్వం అనేది ఇంకో శబ్దం. పరతత్వం అన్నప్పుడు పరతత్వం అంటే మనకు కనిపించేటువంటి ఈ విషయాలకి మనం చూడడం, వాడు కాపాడుతాడు వీడు కాపాడుతా చూస్తూ ఉంటాం. నిజానికి మనకి తలరాత్రులు బాగాలేకపోతే ఎవడు కాపాడలేడు మనం అనుకుంటూ ఉంటాం. పరతత్వం అంటే దేవుడు కనిపించకపోయినా కూడా మనకు ఆ నమ్మకం అనేది ఉండి మనం ఆయన మర్చిపోకుండా చేస్తూ ఉంటే, ఆయన కనిపించకుండా మన పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఇంక కనిపిస్తే ఇంకా మన నోటి నుంచి ఏదో సేద అవుతూ ఉంటుంది కదా. కనిపించకుండా దేవుడు మనం పని చేస్తుంటే, ఆయన కనిపించేంత గట్టిగా మనం భక్తి చేస్తుంటే ఇంకా ఆగుతుందే అండి. ప్రభుపాద లాగా ఏమైపోయింది పరతత్వం అనగానే కొద్దిగా చదువుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం అనుకునే విధంగా మన కల్పన ప్రకారం జరగటం లేదు, మన పైన ఇంకోటి ఏదో ఉంది, ఆయన ఇష్టంగా ఇష్టాయిష్టాలుగా జరుగుతుంది అని పరతత్వం అన్నారు. పరతత్వం అంటే మన కల్పనలకి బయట మర్యాద ఉన్నది. దాన్ని ఇక్కడ ఓం తత్సత్, ఇది ఇంకా మంచి శబ్దం. ఓం తత్సత్, ఇంతకుముందు అంతా కూడా మన వేదాల్లో బ్రాహ్మణులు ఎలాంటి పని చేసినా ఓం తత్సత్. దానికి ఆ మూడింటికి అర్థాలు ఉన్నాయి. ఓం అనేటువంటి ప్రణవనాదం కదా, ప్రణవనాదం. వాళ్ళు మన జీవితంలో ఎన్నో శబ్దాలు చేస్తూ ఉంటాం, కానీ ఎవరన్నా ఓ ఓ అంటే మనలో వికారాలు పడడం, మన మనం కొంత ఆలోచన పనులుగా తయారవడం, మనకి ఈ ఇంద్రియాతీతమైనటువంటి మామూలు ప్రతి మనిషి ఈ శరీరం నేను చనిపోతే ఇంకంత అయిపోయింది అనుకుంటూ ఉంటారు. కానీ ఎవరైతే ఓం అంటూ ఉంటారో వాళ్ళకి వెలుగు తెలుస్తుంది, నేను ఈ శరీరమే కాకుండా ఈ శరీరంలో నేను మరొకరిని, నేను ఈ పదార్థమైనటువంటి శరీరం కాదు, అది ఓం అంటాడు అక్కడ. కాబట్టి ఒక దివ్య ధ్వని అది మనకి ఈ ప్రపంచాతీత ఇంద్రియాతీత అనుభవాన్ని మనకు కలిగిస్తుంది. అందుకని వేద మంత్రాలన్నీ కూడా ఏదైనా మంత్రం అంటే దాని ఓం అనే తప్పకుండా ఉండాలి. అంటే ఓం నారాయణ నారాయణ మహ, ఓం కేశవాయ మహ, అప్పుడు మన అష్టోత్తర శత పూజలు చేసినప్పుడు ఓంతో ప్రారంభించాము. మనం అప్పుడప్పుడు నరసింహను పోతాం, నరసింహను పోతే మామూలు వాళ్ళు ఇది అష్టోత్తర శత అష్టోత్తర శత వాడు కొన్ని పూర్వ సత్యనామ పూజ వాళ్ళు పల్లెల పిల్లలు ఓం నారాయణ ఓం కేరళ ఓం నార్థమాన ఓం వేస్తూ ఉంటారు కదా. అంటే అన్ని అన్ని వేదం అంటారు ఓంతో ప్రారంభమవుతాయి. అట్లాగే మనం కూడా ఈ పూజలు చేస్తూ ఉంటాం కదా, అన్నప్రాసనలు అక్షరాభ్యాసాలు నామకరణాలు అప్పుడు కూడా ఈ ఓం అనే శబ్దంతో ప్రారంభించి పూజలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే అవి భగవంతుని మనం ఆవాహన చేసిన వాళ్ళు అవుతాం. రెండోది ఓం తత్. తత్ అంటే మనిషి ఏది చేసిన ఎవరో ఒకరి కోసం చేస్తూ ఉంటారు, కానీ మనం భగవంతుని లక్ష్యంగా పెట్టుకుని చేసినట్లయితే తర్వాత మూడోది సత్. ఓం తత్ సత్. సత్ అంటే నాశనం లేనటువంటి వాడు భగవంతుడు. కాబట్టి ఓం తత్ సత్ అంటే అది ఇండైరెక్ట్గా ఒక భగవంతుడు అనేవాడు ఉన్నాడు. వాళ్ళందరూ బ్రాహ్మణులు. మనం భక్తుల దగ్గరికి వెళ్తే కానీ మనకి కృష్ణతత్వం అనేది స్పష్టంగా తెలియదు. భగవంతుడు లోకము, భగవంతుడి లీలలు, భగవంతుడి పార్షదుడు, ఆ భగవంతుడి వర్ణన ఏమి కానీ. కాబట్టి బ్రాహ్మణులు మామూలుగా వాళ్ళకి ఇంత తెలియదు, కానీ వాళ్ళకి ఆ నమ్మకం ఓం తత్సత్, ఒక భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఇక్కడ భగవద్గీతలు డైరెక్ట్గానే ఓం తత్సత్ అనేది కృష్ణుడిని సంబోధించేటువంటి బ్రాహ్మణులు అనాది కాలంగా కృష్ణుడు. కాబట్టి రామ కృష్ణ అంటే నిజానికి మనం ఇవన్నీ దాటి వాస్తవంగా భగవంతుడు స్వరూపం ఏంటి, ఆ భగవన్ నామాన్ని అంటాం అంటే మనకి ఎలాంటి ఆనందం కలిగి మనకి ఈ హరే కృష్ణ మంత్రం అంటే తెలుస్తూ ఉంటుంది. కానీ ఇవన్నీ భగవంతుని వివరించడానికి వాళ్ళు ఒక అర్థం తక్కువైనటువంటి శబ్దాన్ని వాడేవాళ్ళు. ఓం తత్సత్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 భగవద్గీతకి శ్రీల ప్రభుపాదకి హరినామ సంకీర్తానకి.